ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. నాలుకపై భగవన్ నామము, చేతులతో దీనజన సేవ చేయండి అని సత్యసాయి పరమాత్ముడు ఈ మానవాళిని ఉద్ధరించడానికి అందించిన దివ్యామృత సందేశాన్ని భక్తులు మనసా వాచా కర్మనా గ్రహించి ప్రపంచం నలుమూలలో వ్యాపించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా అనేక కార్యక్రమాలను చేస్తున్నారు. భిన్న ప్రాంతాలలో పలు సందర్భాలలో వివిధ రకాలుగా జరిగే ఈ కార్యక్రమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇందులో ఏ కార్యక్రమం గురించి తెలుసుకున్నా అందులో స్వామివారి ప్రేమామృతాన్ని మనం చవిచూడవచ్చు. ఈనాటి మన కార్యక్రమంలో ఒరిస్సా రాష్ట్రంలో సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గురించి అనేక విషయాలను మనతో పంచుకోవటానికి పలు సంవత్సరాలు రాష్ట జాయింట్ సేవాదల్ కోఆర్డినేటర్గా సేవలందించి ప్రస్తుతం రాష్ట వేదం కోఆర్డినేటర్గా రాష్ట బాల వికాస్ కమిటీ మెంబర్గా ఉన్న శ్రీమతి పద్మలత గారు మనతో ఉండటం చాలా సంతోషం. సాయిరామమ్మా, మీకు రేడియో సాయి స్టూడియోకి స్వాగతం. ముందుగా ఒరిస్సా రాష్ట్రంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏ కార్యక్రమాలను నిర్వహిస్తుందో మన శ్రోతలకు వినిపిస్తారా?
తప్పకుండా. మొట్టమొదటిగా మనందరికీ ఆరాధ్య దైవమైన, మన ఊపిరైన, మన ప్రాణాలకి మన జీవితాలకి అస్తిత్వమైన నా ఆరాధ్య దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు నా హృదయం నుండి భక్తితో శ్రద్ధతో అనేక శతకోటి సుమాంజులను అర్పించుకుంటున్నాను. స్వామి నాకు ప్రేరణ అవ్వాలి, నా వాక్ అవ్వాలి, నా శక్తి అవ్వాలి. రేడియో సాయి కర్మక కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మీకు నా హృదయపూర్వక సాయిరామ్ అభినందనలు.
సాయిరామ్,
ఒరిస్సా రాష్ట్రంలో జరిగే సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా ఆకట్టుకునేది గ్రామీణ ప్రజల కోసం. వారికి స్వామి ఉనికిని, స్వామి అవతార వైభవాన్ని తెలియజెప్పాలన్న కోరికతో జరిపే కార్యక్రమాలు. అందులో మొట్టమొదటిది అవుతోంది ప్రేమ ప్లావన యాత్ర. మా యువశక్తి ఎంతో చక్కగా బంగారు రథాన్ని పోలి చక్కటి రథాన్ని తయారు చేసి అందులో స్వామిని అధిష్ఠింపజేసి ఆ రథాన్ని తీసుకుని వాళ్లు ప్రతి గ్రామంకి వెళ్లి అక్కడ స్వామి తాలూకా ఎవరికైతే చదువు ఉందో, సాక్షరత్వం ఉందో వారికి చిన్న చిన్న పుస్తకాల రూపంలో స్వామి అవతార వైభవాన్ని అందింపజేసి వారితో కలిసి ఆ గ్రామంలోని సేవా కార్యక్రమాలు, అంటే మెడికల్ క్యాంప్స్, వైద్య శిబిరాలు, అక్కడ ఉన్న వారి చెరువులు గాని తటాకాలు గాని వాటిని పరిశుభ్రపరిచే ప్రకల్పాలు, తర్వాత గ్రామీణ యువకుల్ని చేర్చి వాళ్లతో కలిసి నగర సంకీర్తన చెయ్యడం, భజనలు పాడడం, వాళ్లని ఆకట్టుకుందుకి వారి గ్రామ కీర్తనలనండి, వారి తాలూకా నాటకాలనండి, వీధి నాటకాలంటివి, అలాంటివి వాళ్ల చేత చేయింపించి వాళ్లని మనలో కలుపుకోవాలన్న ఒక సంకల్పం. ఆ తర్వాత అక్కడున్న శిశువులు, చిన్న చిన్న పిల్లలందరికీ తీసుకుని వాళ్లకి శ్లోకాలని, వాళ్లకి మంచి మంచి స్వామి చిన్న కథల్ని నేర్పించి అలా బాల్వికాసి కూడా శ్రీకారం చుట్టడం, అక్కడున్న మహిళలందరికీను వారి స్వాస్థ్య గురించి, వాళ్ల నిజ ఆరోగ్యం గురించి, వారు తినవలసిన పుష్టికరమైన ఆహారం గురించి వాళ్లకి సచేతనతని, వాళ్లలో ఆ జాగ్రత్తని, ఆ శ్రద్ధని కల్పింపింపజేసి వారికి ఇష్టమైన భాగవతాన్ని గాని, రామకథ రసవాహిని గాని వినిపింపజేసి వారితో కూర్చొని సామూహికంగా వ్రతాలని గాని, లేకపోతే తపోవన పారాయణం గాని, సత్యసాయి వ్రతకల్పం గాని అలా చేసి, ఒక విధంగా చెప్పాలంటే యువశక్తితో పాటు మహిళా విభాగం, పురుష విభాగం అందరం కలిసి ఆ గ్రామీణ ఈ ప్రేమ ప్లావన రథయాత్ర ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
అంటే ప్రతి గ్రామానికి వెళ్లి ఒక్కొక్క గ్రామంలో ఒక రోజంతా ఉండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి.
అలా చేసి తర్వాత నెక్స్ట్, అంటే మొట్టమొదట ఎన్ని విలేజెస్ ని టచ్ చేశారో వాటిలో మళ్లీ కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలలో తదితర కార్యక్రమాలన్నింటినీ చేపట్టడం అన్నమాట.
ఆ తర్వాత కూడా
అలా ఇప్పటికీ చాలా గ్రామాలు, ఒక 16,000 గ్రామాలని,
చాలా పెద్ద సంఖ్య.
అదే, ఆ తర్వాత జ్యోతి యాత్ర అని ఆరంభించామండి. అది ముఖ్యంగా ఏమైందంటే, చెప్పాలంటే స్వామి మహాసమాధి తర్వాత స్వామి మనకి మన ఇంట వెంట జంట కంట ఉన్నాను అన్న ఆ ప్రతిశ్రుతి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుగా మనకి మన ఆలోచనలు, మన భావాల్లో ఆయన ఎంతగానో మనకి ఆదర్శప్రాయంగా ఉండి మన చేయి పట్టి నడిపిస్తున్నట్టే ఈ అనుభూతనే చెప్తున్నాను. మహాసమాధి తర్వాత మా వారు చాలా నిరుత్సాహపడిపోయారు. స్వామి నాకు రాజ్య భారాన్ని అప్పగించి ఇలా వెళ్లిపోయారు, మధ్యస్థంలో నేను ఒంటరివాడినైపోయాను అన్న బాధలో ఉన్నప్పుడు, ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో ఆయనకి లేపి ఆయనకి ఈ ఆలోచనలని, ఈ కార్యక్రమాలను చేపట్టమని ఆయన ఇచ్చిన ఉత్సాహమే ప్రేరణే ఎక్కువ. అలాగే ఆయన చెప్పారు ఆయనకి, ప్రతి ఇంట నేను ఉండాలని అనుకుంటున్నాను, జ్యోతి రూపంలో నువ్వు ఈ కార్యక్రమాన్ని చేపట్టు అని. అది ఎలా చేయాలి అన్నది కూడా ఆయనే ఆయనకి నిర్దేశించి చెప్పారన్నమాట. ఆ విధంగా యువశక్తిని, వైస్ ప్రెసిడెంట్ అందరినీ కూడగట్టుకుని ఈ వచ్చిన ఆలోచనని కార్యక్రమంలో ఏ విధంగా చేపట్టాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని వారందరూ కలిసి అప్పుడు దాన్ని డిక్లేర్ చేశారన్నమాట. ఎవరెవరి ఇళ్లకి వెళ్లాలి అని అంటే, ఎందుకంటే బీద బిక్కి అందరూ కూడా స్వామి మా ఇంటికి రావాలి అనుకోవడం ఒకటి. రెండోది, ఇందులో విశేషం ఏంటంటే, కేవలం స్వామిని ఆరాధించిన వాళ్లే కాకుండా స్వామి భగవంతుడు అని నమ్మిన వాళ్లే కాకుండా అన్ని మతస్థులు కూడా ఈ జ్యోతి రూపంలో వారి ఇంటికి స్వామిని తీసుకురావాలి అన్న ఉత్సాహాన్ని చూపించారు. సో ఇలాగా స్వామి ఆ ముందు రోజు జ్యోతి రూపంలో ఆ ఇంటికి వెళ్లడం, అక్కడ రాత్రంతా ఆ పరివారంలోని సభ్యులంతా ఆ జ్యోతిని వెలుగుతూ ఉండేలాగా ప్రకాశిస్తూ ఉండేలాగా చూసుకుని వారు భజనలు గాని లేదా స్వామి సాహిత్యాన్ని పఠించడం గాని చేసి ఆ రాత్రంతా జాగారం చేసి అంటే మేల్కొని ఉండి ఆ తర్వాత ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో ఓంకారం సుప్రభాతం చేసి నగర సంకీర్తన చేసి తర్వాత ఒక్క నారాయణుడికైనా అంటే ఆకలితో ఉన్నవాడికి ఒక్కడికైనా సరే నారాయణ సేవ ఆ భోజనాన్ని అందించడం, లేదు అంటే వారి శక్తి కొలది వారి ఉత్సాహంతో ఆ మార్నింగ్ లో వాళ్లు రుద్ర పఠనం గాని లేదా అంటే సత్యసాయి వ్రతకల్పం గాని లేకపోతే లలిత సహస్రం గాని అలా మార్నింగ్ టైంలో పెట్టుకోవడం, ఒకడికి గాని ముగ్గురికి గాని 9 మందికి గాని నారాయణ సేవను అందించడం, ఆ రుద్రం పాఠం కూడా మా యువకులే చేసేవారు. యువతి యువకులు 11 మంది యువకులు గాని లేదా 11 మంది యువతులు గాని దాన్ని పఠించేవారు. వారికి కూడా సాత్వికమైన ఆహారాన్ని అందివ్వడం, తర్వాత సాయంకాలం భజన చేయడం, భజన తర్వాత ఈ జ్యోతి విశేషత్వాన్ని స్వామి ఆదేశంగా స్వామి ఏమిటి చెప్పారు ఆయన దివ్య సందేశాన్ని కూడగల్పుకొని ఒక సత్సంగంలాగా చేసుకుని దాని తర్వాత స్వామికి హారతి మంగళహారతి ఇవ్వడం, ఆ తర్వాత ఆ జ్యోతిని పల్లకీలో స్వయంగా రాజ్యసభాపతి కూడా దాన్ని మోసి ఆ జ్యోతిని పట్టుకుని మళ్లీ వేరే ఇంటికి ఆ జ్యోతి ఆ భజన తర్వాత వెళ్లడం. అలాగా సుమారు 6 నెలల పాటు ఆ జ్యోతి ఉత్సాహం కొనసాగింది. ప్రతి ఇంటికి స్వామి జ్యోతి రూపంలో వెళ్లారు. ఎన్నో మిరాకిల్స్ చేశారు స్వామి. ఎంతమందికో స్వామి ఆ సింహాసనంలో కూర్చొని దర్శనాన్ని ఇచ్చారు. ఆ జ్యోతి అత్యంతమైన ప్రకాశవంతంగా ప్రకాశించడం కూడా చూశారు చాలా మంది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కార్తీక మాసంలోనే ఈ జ్యోతి ఉత్సవాన్ని నెలకొల్పుకుంటున్నారు.
శ్రోతలందరికీ తెలియటానికి మీ వారి పేరు శ్రీ జగన్నాథ ప్రసాదరావు గారు, ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అయితే చాలా చక్కగా ఉంది, స్వామి రథయాత్ర ద్వారా ప్రతి గ్రామానికి వెళ్లినట్లు, ఆ తర్వాత జ్యోతి యాత్రతో ప్రతి ఇంటింటికి వెళ్లారు. అయితే మీరు ఇలా చెప్తున్నప్పుడు అనిపించింది, స్వామి భక్తులు స్వామిని రిసీవ్ చేసుకోవడం బయట చూస్తుంటాం, భక్తితో అందరూ వెయిట్ చేస్తుంటారు, కానీ మీరు స్వామి భక్తులు కాని వాళ్ళు కూడా పాల్గొన్నారంటున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీరు వాళ్ళ దగ్గర?
మొట్టమొదట బాల్వికాస్ పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఇష్టాన్ని చూపించారు, అంటే వాళ్లు ఆకర్షింపబడ్డారు. మేము స్వామి గురించి మాకేమీ తెలియదు, మా పిల్లలు బాల్వికాస్ కు వెళుతున్నారు, వాళ్లలోని చాలా మట్టుకు మార్పుని చూసాం. వాళ్ల అల్లరి చిలిపి చేష్టలు, వాళ్ల తాలూకా కోపం అవన్నీ తగ్గి వాళ్లు తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించడం, చక్కగా మాట్లాడడం, సేవలు అందించడం. ఇది వరకు మంచినీళ్లు తీసుకురా అంటే కూడా వినని మా అబ్బాయి బాల్వికాస్ చేరాక అమ్మా నీకేం చేయమన్నావు, నాన్నగారు మీకేం చేయను అని చిన్న చిన్న పనులు చేయడం, వారి పాదాలకి వందనం చేయడం, గౌరవంతో మాట్లాడడం, అవన్నీ చూసి వాళ్లు చాలా మేం కూడా స్వామిని జ్యోతి రూపంలో మా ఇంటికి ఆహ్వానిస్తాము అని వాళ్లు ముందు ఆకర్షింపబడ్డారు. తర్వాత మెల్లిగా స్కూల్ టీచర్స్ అలాగే చాలా మంది ముస్లిం వాళ్ళు కూడా జ్యోతిని తీసుకువెళ్లారు, అలాగే చాలా మంది క్రిస్టియన్స్ కూడా వాళ్ళింటికి జ్యోతిని తీసుకువెళ్తామని తీసుకువెళ్లారు. దానిలో అంటే స్వామిని విగ్రహారాధన కాకుండా ఈ జ్యోతి రూపంలో ఆరాధించడంలో చాలా మంది ముందుకు వచ్చారు.
అయితే ఇటీవల కాలంలో ఒరిస్సాలో మొదటిసారిగా ప్రశాంతి నిలయంలో ఉన్నట్లు స్వామిచే రూపకల్పన చేయబడిన సర్వమతాలను ఏకీకృతం చేసే సర్వధర్మ స్థూపాన్ని స్థాపించారు కదా, దీని గురించి కాస్త వివరిస్తారా? అసలు ఆ ఆలోచన ఎలా మొదలైంది, దానికి గల స్ఫూర్తి, ఎప్పుడు ప్రారంభించారు ఈ విషయాలు?
అదే చెప్పాను కదా, మన ఊపిరి మన ఆలోచనలు అన్ని కూడా స్వామి అయి మనకి ఎలా ఆదర్శాన్ని అందిస్తున్నారో, మనకి ఆయన మన చెయ్యి పట్టి ముందుకు నడిపిస్తున్నారో. ఒకరోజు ఈయన తెల్లారగట్ల లేచి కూర్చుంటే స్వామి చెప్పినట్టయింది ఆయనకి. అందరి చేత స్వాయి నామాన్ని ఏ రూపంలో అయినా సరే నామజపం చేయించేలాగా ఆ నామజప కార్యక్రమాన్ని ఆరంభించు అని. అయితే ఆయన ఒక సమావేశంలో దీన్ని అనౌన్స్ చేసేటప్పుడు ఆయన అన్నారేమంటే అర్ధశతకోటి లిఖిత నామాలని రాద్దాము అని. అప్పుడు అక్కడే మన లేడీ యూత్ కోఆర్డినేటర్ ఆవిడ తండ్రి గారు ఉన్నారు. ఆయన వెంటనే స్వామి దాంట్లో ఏది కూడా అర్ధ ఉండదు కదా, అంతా పూర్ణ, ఆయన పూర్ణ అవతారం కదా, అందుకు జగన్నాథ్ దీన్ని అర్ధశతకోటి వద్దు శతకోటి చేద్దాము అని అన్నారు. అప్పుడు ఆయనకు అనిపించింది ఇది స్వామిని నిర్దేశిస్తున్నారు అని. వెంటనే మనం శతకోటి చేద్దాము అని సంకల్పం తీసుకోవడమైంది. ఆ సంకల్పాన్ని స్వామికి అర్పించిన మరుక్షణం నుండి ప్రతి ఒక్కళ్ళూ కంకణం కట్టుకుని, చెప్పాలంటే కొరాపుట్ లాంటి ప్లేస్ లో ఆదివాసీ పిల్లలు వాళ్ళకి అక్షర జ్ఞానం లేకపోయినా ఆ సాయిరామ్ అని రాయడం, బ్లైండ్ స్కూల్లోనే ఉన్న బ్లైండ్ పిల్లలు వాళ్ళ బ్రెయిల్ లిపిలో సాయిరామ లిఖిత జపాలు రాశారు, అలాగే స్కూల్కి కూడా చిన్న చిన్న పాకెట్ పుస్తకాలు చేసి ఇస్తే ఆ స్కూల్స్ లో పిల్లలందరూ కూడా వాటిని రాశారు. ఎవరికి ఏ నామం ఇష్టమైతే అది రాయమని మేము చెప్పాం, సాయిరామ నామే రాయాలని లేదు అని చెప్పిన మీదట చాలా మంది బాల్వికాస్ పేరెంట్స్, తర్వాత ఇంట్లో ఉన్న వృద్ధులు, రోగులు, యువత జువెనల్ కి వెళ్లి అక్కడ క్రిమినల్స్ తాలూకా పిల్లలకి బాల్వికాస్ తీసుకుంటారన్నమాట. సో ఆ పిల్లలు కూడా మేము రాస్తామని వాళ్లు రాశారు, అలాగే ఖైదీలు రాశారు, ఐడిహెచ్ వార్డులో ఉన్న రోగులు కూడా రాశారు. అందరూ కలిసి సామూహికంగా ఆడవాళ్లు, పురుష విభాగం, మహిళా విభాగం, బాల్వికాస్ పిల్లలు, యువత అందరూ కలిసి వాటిని రాశారు. అది స్వామి దివ్య ఆశీర్వాద బలం అని చెప్పొచ్చు. శతకోటి లిఖిత జప పుస్తకాలు పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత వాటిని ఏం చేద్దాం, ఎలా పెడదామని అనుకున్నప్పుడు హఠాత్తుగా ఒక మెరుపులాగా మా వారికి స్వామి ఆలోచన ఇచ్చారేంటంటే, దీన్ని ఎలా అయితే పుట్టపర్తిలో లిఖిత జపాలని పెట్టి దాని మీద రామ విగ్రహాలని పెట్టడం అయిందో, అలాగ వీటిని భూస్థాపితం చేసి దాని మీద శాంతి స్థూపం, సర్వధర్మ స్థూపాన్ని నెలకొల్పితే బాగుంటుంది అన్న ఆలోచన ఇచ్చారు. వెంటనే ఆయన ఆ తెల్లవారుగట్లే నాతో చెప్పారన్నమాట. అయితే ఇది ఎక్కువ ఎగ్జాజరేట్ చేయడం కాదు, కానీ అప్పటికి ఆయనకి గాని నాకు గాని కూడా గుర్తు లేదు స్వామి మెడల్ క్రియేట్ చేయడం గాని ఏది. అది అనుకున్నారు అనుకుని ఆ రోజు పొద్దున 11 ఆ ముక్కకి సడన్ గా ల్యాప్టాప్ ఆయన స్విచ్ ఆన్ చేసి చూసుకుందాం అనగానే ఫస్ట్ ఆయన ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అనాలోచితంగా యాదృచ్ఛికంగా ఈ స్వామి తాలూకా ఆ మెడల్ క్రియేట్ చేసే బొమ్మ దాని ఇంగ్లీష్ వర్షన్ వచ్చిందన్నమాట. ఆయన చాలా గట్టిగా, పద్మారా చూడు స్వామిది చదువుతానని గట్టిగా చదివారు అది. అందులో ఆ మెడల్ స్వామి క్రియేట్ చేయడం, స్టూడెంట్స్ కి చూపించడం, దాంట్లో మన దేశం తాలూకా మానచిత్రం ఉండడం, ఇండియన్ మ్యాప్ ఉండడం, ఆ ఇండియన్ మ్యాప్ లో లైట్స్ ఎక్కడెక్కడైతే వెలుగుతున్నాయో అక్కడక్కడ స్వామి కళాశాల గాని లేదంటే సర్వధర్మ శాంతి స్థూపం గాని నెలకొల్పబడుతుంది అని. ఇంకా స్వామి చెప్పారేమిటంటే ఈ మెడల్లో అంతా దేవనాగరి లిపిలో రాయబడి ఉంది, మీలో ఎవరెవరికి వచ్చో మీరంతా చదవచ్చు అని కూడా స్వామి చెప్పారు ఆ స్టూడెంట్స్ కన్నమాట. అది చదివి ఆయన చాలా ఆనందపడిపోయారు, స్వామి ఇది నాకు చెప్తున్నారు, నిర్దేశం ఇస్తున్నారు, ఇది చెయ్యమని అని. వెంటనే వాళ్ళ యువ సభ్యులు ఉన్నారు, ఉపరాజ్యసభాపతి, తర్వాత వాళ్ల సర్వీస్ కోఆర్డినేటర్, స్పిరిచువల్ కోఆర్డినేటర్ అందరూ కలిసి కూర్చొని దాన్ని ఒక కార్యక్రమంకి రూపురేఖలని దిద్దుకున్నారన్నమాట. ఆ విధంగా అప్పుడు ఎక్కడ పెట్టాలి శాంతి స్థూపం అన్నది నిర్ణయించుకోవాలి అని అనుకున్నప్పుడు అలాగ స్వామినే ప్రార్థించారు ఎక్కడ పెట్టాలి ఇది అని. అప్పుడు మన సాయి జనని అని మన శ్రీనివాసన్ గారు పేరు పెట్టారు భువనేశ్వర్లోని సత్యసాయి సేవా సంస్థకి. సాయి జననిలోనే సత్యసాయి స్కూల్ కూడా ఉందన్నమాట. అక్కడ గ్రౌండ్ లో పెడితే ఎలా ఉంటుంది అని అనుకుంటే దానికి చాలా అవాంతరాలు కూడా వచ్చాయి. కొంతమంది ఇక్కడ పెడితే ఎలాగా ఇది గ్రౌండ్ పిల్లలు ఆడుకుంటారు ముందుకు పెడదామని, ముందుకి ఇంజనీర్స్ ని కనుక్కుంటే ముందుకి అది అవ్వదు అని అనుకున్నారు. ఎంత ఫీట్ హైట్ కూడా చెయ్యాలి అన్న సంఖ్య కూడా స్వామి చెప్పారు.
ఎంత చేశారు?
36 ఫీట్ అని మార్నింగ్ వాక్ వెళ్లే ముందు అది బ్రహ్మ సంఖ్య వస్తుంది, 36 అడుగులు చెయ్యమని కూడా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగేపల్లిలోని సర్వధర్మ స్తూపాన్ని వెళ్లి చూశారు. తర్వాత కనుక్కున్నారు. ఇక్కడ కనుక్కుంటే వాళ్ళు చెప్పారేంటంటే ఈ రాజమండ్రి నుంచి ఆ శిల్పులు వస్తారు, వచ్చి ఆ పైన కమలాన్ని వాళ్ళు తయారు చేస్తారు అని చెప్పారన్నమాట. సరే అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని భూమి పూజ చేశామన్నమాట. ఆ భూమి పూజ రోజు సాయి జననిలో పెద్ద హాల్, ఆ హాల్లోని 108 మంది మహిళలు కూర్చొని లలితా సహస్రం చేశారు, నారాయణ సూక్తం చదివారు, తర్వాత పురుష సూక్తం చదివారు, తర్వాత స్త్రీ సూక్తం చదివారు. ఈ వేద ఘోషలో అక్కడ భూమి పూజ చేయబడిందన్నమాట. ఆ తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా ఎప్పుడు ఇనాగరేట్ చేయాలి ఏమి అన్నది కూడా మాకు అంత పట్టట్లేదన్నమాట. అప్పుడు ఒకరోజు వాటిని ఆ పుస్తకాలని పెట్టాలి అని అనుకున్నప్పుడు అందరూ తీసుకొచ్చి పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలన్నింటినీ సాయి జననిలో ఒక రూమ్ లో పెట్టడం అయింది. అప్పుడు కూడా స్వామి చెప్పారేంటంటే నాది ఏ పని చేసినా కూడా ఆ పని మహత్తరంగా ఉండాలి, దానికి ఆధ్యాత్మిక రూపురేఖలు ఉండాలి, యాదృచ్ఛికంగా ఏదో చేశాంలే అన్నట్టుగా ఉండకూడదు అని చెప్పి ఆ పుస్తకాలన్నింటినీ కూడా ప్రతి ఒక 20,000 నామజపాల పుస్తకాలని ఒక కాషాయ వస్త్రంలో దాన్ని కట్టి ఆ కాషాయ వస్త్రం మీద సాయిరామ్ అని రాసి దాని స్వస్తిక్ చిహ్నాన్ని కూడా పెట్టి మా యువశక్తే అదంతా చేసి దాన్ని అలా పేర్చి పెట్టినప్పుడు ఆ దృశ్యం చూస్తే ఎలా అనిపించిందంటే పాండురంగ దేవాలయంలో ఆ అనంత సైనుడిగా పద్మనాభుడిగా పడుకున్నట్టుగా ఆ ఆరెంజ్ రోబు మనకి ఎలా కనిపిస్తోందంటే స్వామి పడుకునున్నట్టుగా కనిపించిందన్నమాట. చాలా ఎంతో భావోద్రికంలో ఎంతో అనిపించింది స్వామి మీరిచ్చిన ఇదే ఎంత బాగా ఉంది అని. అలాగే స్వామి కూడా ఏం చెప్పారంటే వాటిని ఎవరూ తీసుకువెళ్లి భూస్థాపితం చేయడం కాదు, రాజ్యసభాపతి మన హరికృష్ణదాస్ గారు అంటే ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్ గారు, ట్రస్ట్ కన్వీనరు అందరూ కూడా వాటిని తల మీద పెట్టుకుని ఎలాగైతే వానరసేన సేతుబంధాన్ని కట్టారో ఆ విధంగానే దాన్ని సాయి గాయత్రి జపిస్తూ ఆ దాన్ని పెట్టాలి అని కూడా ఆలోచనని ఆయనకి ఇచ్చారన్నమాట. అయితే హఠాత్తుగా మాకు ఆ 6వ తారీఖున చేద్దాము అని డిసైడ్ చేసుకున్నాం. ఆ దానికి ముందు మేము 8 సేవకి ఇక్కడ వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చినప్పుడు మా ఒక డీపీ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అన్నమాట, చాలా యంగ్ ఆయన, ఆయనకి యాదృచ్ఛికంగా వేలు ఇక్కడ ఒక క్యాంటీన్ లో పనిచేస్తున్నప్పుడు ఆయన వేలుకి కొంచెం నర్వస్ ప్రాబ్లం ఏదో వచ్చింది, దాన్ని ఇక్కడ చూపించుకున్నారు. చూపించుకున్న తర్వాత అది మైనర్ ఆపరేషన్ ఏదో చేసి ఆయన ఊరు వెళ్లిన తర్వాత ఆయనకి హఠాత్తుగా అక్కడ తెలివి తప్పి పడిపోయారు. తర్వాత వచ్చాక ఆ హార్ట్కి సంబంధించి ఏదో ఉంది అని తెలిసి ఇక్కడ ఆయన చూపించుకుంది అప్పుడు వచ్చారన్నమాట ఆయన. సరే ఇంతో కలిసి మాట్లాడారు, ఇలాగా డాక్టర్ గారు ఇక్కడ చేస్తానన్నారు అని చెప్పారు. ఆయన ఇక్కడ హార్ట్ ఆపరేషన్ కోసం ఇక్కడ ఉన్నారు. సరిగ్గా 6వ తారీఖు పొద్దున్న 6 గంటలకి ఈయనకి మొదట ఫోన్ వచ్చింది ఏమిటంటే ఇవాళ మనకి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ బట్టి వాతావరణ సూచనలు ఏమిటంటే చాలా భారీ ఎత్తున వర్షం పడబోతోందని, అందువల్ల మరి మేము వర్షం పడిపోతుందేమో కదా, వర్షం పడితే మేమందరం తడిసిపోతాం, మరి పుస్తకాలు పెట్టలేము అని ఈయన బాధపడ్డారు. ఏంటంటే పొద్దున్నే ఎందుకు ఇలా నెగటివ్ గా వచ్చింది? అయితే ఆయన పాపం చెప్పారేంటంటే అలా కాదు, వర్షం పడుతుంది అన్న నమ్మకం ఎందుకు ఉంచుకుంటున్నారు, స్వామి ఉన్నారు వర్షం పడదు అని అనుకోండి, స్వామి కదా మనకి అన్నిటికీ, స్వామిని నమ్ముకుందాం, ఎలా అయితే మనం అనుకున్నామో అలా తల మీద పెట్టి సాయిగాయత్రి జపిస్తూ చేద్దామని యజ్ఞం కూడా చేయాలనుకున్నారు. మాకు ఒరిస్సాలో మా సభ్యత మా సంస్కృతి ఏమిటంటే ఏదైనా ప్రారంభోత్సవం జరగబోతే అప్పుడు అగ్నిదేవుడు హోమకుండం పెట్టి యజ్ఞం చేయడం ఆచారం. సో ఆ యజ్ఞం ఎలా చేస్తామన్న వరి అవన్నీ వాటికన్నిటికీ సమాధానం చెప్పుకుని అన్ని బాగా చేస్తారు స్వామి మీద నమ్మకం ఉంచుకోండి అని చెప్పి ఆయన వెంటనే అక్కడికి హుటాహుటిని వెళ్లిపోయారనమాట. లేకపోతే వాళ్ళ పుస్తకాలన్నీ వదిలేసి వెళ్లిపోతారేమో అన్న భయంతో అక్కడికి వెళ్లి ఆ పుస్తకాలన్నింటినీ సరిగా అన్ని పట్టుకుని ఆ హోమం అది అంతా రెడీ చేసుకుని ఆయన ఇంటికి వచ్చారు. ఇంకా 10:30-11 అంతా పెట్టడం అవుతుంది. అవి భూస్థాపితం అయ్యాక దాని మీద ఫలకల్ని మూస్తామన్నమాట. ఈ లోపల ఒక వార్త వచ్చింది ఇక్కడి నుంచి, ఎవరైతే డీపీ గారికి ఇక్కడ హాస్పిటల్లో ఆపరేషన్ చేసేశారో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు, ఆల్మోస్ట్ హోప్ పోయింది అని హాస్పిటల్లో డిక్లేర్ చేసేశారు అని భాస్కర్ గారు ఈయనకి ఫోన్ చేసి చెప్పారన్నమాట. వాళ్ళంతా ఏడుస్తున్నారు, ఏం చేయమన్నారు, మాకు ఒరిస్సాలో బొడోభైనా అంటారు పెద్ద అన్నయ్య అని, అన్నయ్య ఏం చేయమన్నారు అని అంటే ఈయనకి చాలా అంటే నిస్తేజంగా అలా కూర్చోబడిపోయారు. ఎందుకంటే అతను చాలా మంచివాడు, చాలా యంగ్, తర్వాత స్వామి అంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, అంత చక్కటి మనిషి, అంత మంచి మనిషి, స్వామి ఆర్గనైజేషన్ కోసం అహోరాత్రులు కృషి చేస్తాడు. అతను ఇంకా 5 నిమిషాలలో అయిపోయింది అని చెప్పిన అవస్థకు వచ్చారు. అప్పుడు 1 నిమిషంలో ఈయన ఏమన్నారంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ లిఖిత జపాలని భూస్థాపితం చేసే కార్యక్రమం ఎలా చేస్తాం, దీన్ని రద్దు చేసుకుందాము అని అనుకుని ఆయన అది ఆ వార్తను అందించాలని చూస్తే ఫోన్లో ఛార్జ్ లేదు, తర్వాత ఇంకో ఫోన్లో చూస్తే నంబర్ కాంటాక్ట్స్ లేవు. చాలా సతమతం అయిపోయారన్నమాట ఆయన. అయిపోయి పాపం మళ్లీ వెళ్లి స్వామి దగ్గర దండం పెట్టుకుంటుంటే ఒక్క మెరుపులాగా స్వామి ఇచ్చారేంటంటే ఆలోచన, ఏమీ కాదు ఆ కార్యక్రమాన్ని కొనసాగించు కానీ ఆ ప్రార్థన అంతా ఇతని కోసం అర్పిస్తూ చెయ్యండి, ఇతని ఆరోగ్యం బాగుండాలి అన్న సంకల్పాన్ని తీసుకుని ఏదైతే సాయిగాయత్రి జపిస్తూ చెయ్యాలనుకున్నారో దానిని కొనసాగించండి, ఇతని పేరును కొనసాగించండి. అప్పుడు చాలా ఎంతో దీనిగా ఆవేశంతో స్వామి నాకు ఇలా చెప్పారు అని ఆయన వెంటనే ఫోన్ చూసుకుంటే గమ్ముని ఒక నంబర్ అది స్వామి సంకల్పమే తగిలింది. అప్పుడు చెప్పారన్నమాట, యువతందరికీ చెప్పారు, మీరంతా కూర్చుని సాయిగాయత్రి, తన పేరు కూడా జగన్నాథ్, జగన్నాథ్ పేరు మీద మీరంతా సాయిగాయత్రి అది చెయ్యండి, ప్రోగ్రాం ఎలా అవ్వాలో అలాగే కొనసాగిస్తాము అని చెప్పి అప్పుడు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా సాయిగాయత్రి చేస్తూ కన్నీరు కారుస్తున్నాం అన్నమాట. అతను ఏ నిమిషంలో ఈ వార్త వస్తుందో, యాదృచ్ఛికంగా ఆ రోజు మంగళవారం, అంటే మనకు ఒక ఇది ఉంది, మా అమ్మ అత్తగారు అమ్మ అందరూ అనేవారు మంగళవారం మారు కోరుతుంది అనేవారు. నాలో అదొక భయం కూడా ఉన్ను, స్వామి అతనిది ఏమైనా అయితే ఇంత పెద్ద కార్యక్రమం ఆయన పేరున చెయ్యమని చెప్పి ఆయనకి చెప్పేవారు, ఆయనకి అది భ్రమ అనుకోవాలా, లేదు అది నువ్వు చెప్పేవనుకోవాలా, అసలు అంటే డౌటింగ్ థామస్ అవ్వదని కేకలేస్తారు ఎప్పుడు స్వామి అని అలా అనుకుంటూ అదే భయం భయంగా ఇటువేమో వర్షం పడుతుంది అన్న భయం, ఆ భయంలోని ఆ కార్యక్రమంలోని ఇంత చక్కగా యువత భజనలు చేస్తూ అందరూ ఆ శాంతి స్థూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ సాయిగాయత్రి వేదం ఇటు హోమంలోని మంత్ర ఉచ్చారణ ఆ అంతా ఇంత బాగా మంగళకరమైన వాతావరణంలోని మారుమోగుతూ ఉంటే నాకు ఏ కోసమో లోపల నుంచి స్వామి చెప్తున్నట్టు అయిందన్నమాట, ఈ మంగళవారం మంగళప్రదం అంతా మంగళకరమే అవుతుంది, ఇంకో విధమైన ఆలోచన నెగిటివ్ థింకింగ్ అసలు తీసుకురాకు అని. అలాగే అందరూ మా సీనియర్ మోస్ట్ భక్తులు ఆశ్రితులు ఎంతో పెద్దవాళ్లు కూడా అవి తల మీద పెట్టుకుని ఆ రూమ్ నుంచి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చదువుతూ భూస్థాపితం చేశారు. మిరాకిల్ ఏమిటంటే అది భూస్థాపితం చేసి వాటి మీద పలకల్ని పెట్టేసి హోమం కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంత కుంభవృష్టిగా వాన పడింది కదా, అంటే స్వామి అమృత వర్షాన్ని ఆశీర్వచనాలని అందించినట్టే.
అంతా కార్యక్రమం అయిపోయాక
అంతా అయిపోయి ఆల్మోస్ట్ భక్తులు కూడా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయి ఉంటారు, ఏదో కొద్ది మంది ఉండి ఉన్నారేమో అక్కడ సాయి జనలిలో. కానీ అంత ఎంత బాగా జరగాలో అంత బాగా అయ్యాక, అలాగే మిరాకులస్ గా ఆయన పోతాడు అన్న ఆయనకి ఇక్కడ వీళ్లు ఒక డెసిషన్ తీసుకున్నారు ఆయనకి అంబులెన్స్ లో విత్ ఆక్సిజన్ అన్నితోని వైట్ ఫీల్డ్ కి పంపించడానికి. మిరాకులస్ గా అతను ఇప్పుడు ఎంతో ఆరోగ్యవంతుడుగా ఉన్నారు. ఆయనని అక్కడి నుంచి సాయి జననికే తీసుకొచ్చాం. తీసుకొచ్చాక ఒక చిన్న ఉదంతం ఏమైందంటే, ఒక ఆమెకి వాళ్ళ ఇల్లు ఎదురుగుండానే ఉండేది మన సాయి జననిలో. ఆవిడ ఎప్పుడు అనేవారు ఏంటంటే, అంత పెద్దది చేశామని అన్నారు కదా శాంతి స్థూపం, మా ఇంటి డాబా నుంచి అది నాకు కనబడటం లేదు ఎందుకు మేడం ఇది నుంచి అని ఆవిడ రెస్ట్లెస్ అయ్యి, స్వామి ఎదురుగుండే ఉంచావు శాంతి స్థూపం అంటున్నావు, నేను అశాంతితో ఉన్నాను, నాకెందుకు అది దృష్టిగోచరం అవ్వట్లేదు అని ఆవిడ అనుకున్న మరుక్షణంలో అంత ఏమీ కనబడింది, అది ఎంతో స్పష్టంగా ఆవిడకి కనబడింది అన్నమాట. ఆ తర్వాత మిరాకిల్ ఆవిడ నోటితోనే విన్నాం ఏమిటంటే, ఆవిడకి చాలా బ్లడ్ ప్రెషర్ ఉండేది, అది హఠాత్తుగా నార్మల్ కి వచ్చింది అని. సో చాలా మంది ఆ శాంతి స్థూపం దగ్గర నిల్చొని అటువైపు ఆ పైకి ఆ కమలాన్ని చూసినప్పుడు, ఆ సర్వధర్మ చిహ్నాలను చూసినప్పుడు వాళ్లు వర్ణించలేనంత శాంతిని వర్ణించలేనంత ఆనందాన్ని పొందుతున్నాము అని వ్యక్తం చేశారన్నమాట. సో ఇతనికి కూడా మేము ఆ సాయి జనాన్ని తీసుకొచ్చాం. అప్పుడు అతను అసలు అతనికి మైండ్ సరిగా లేదు అని అనుకున్నాము. మేము ఆ శాంతి స్థూపం దగ్గరికి వీల్ చైర్ లో తీసుకెళ్లగానే ఆయన నోటి నుంచి సాయిరామ్ అని వచ్చింది. ఆయన చేతులెత్తి ఆ సర్వధర్మ స్థూపానికి నమస్కరించారు. తర్వాత మిరాకులస్ గా ఆయన క్యూర్ అయ్యి ఆయన ఇప్పుడు నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అన్ని
చాలా అద్భుతంగా ఉంది. ఈ పూర్తి కార్యక్రమం చేయడానికి ఎంత సమయం పట్టింటుంది సుమారు?
సుమారు 2013లో లిఖిత జపం రాయాలి అన్న సంకల్పం తీసుకున్నాం. 2016 సెప్టెంబర్ 6 దానిని ప్రారంభోత్సవం చేశారు. అప్పుడే ఆ సెప్టెంబర్ 6 సమయానికి ఋషికేశ్ లో కూడా గంగా ఘాట్ అని పాదుక పెట్టడం అదంతా ఉందన్నమాట. అయితే ఈయన చాలా భయపడుతూనే సందేహిస్తూనే అడిగినప్పుడు రత్నాకర్ గారు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా, తప్పకుండా వస్తాను నేను, అది ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి ఋషికేశ్ వెళ్తాను అని ఆయన చెప్పారు. ఇప్పుడు అక్కడ శాంతి స్థూపం అయ్యాక విగ్రహాలు వచ్చాక మాది పాత మందిరంలోనే నగర సంకీర్తన సుప్రభాతం అవుతుంది. మేము ఇక్కడ ఆగస్టు సేవ తర్వాత ఒకరోజు అక్కడికి తెల్లారగట్ల నగర సంకీర్తనకి వెళ్లాం. అక్కడ సుప్రభాతం అవుతుంటే ఇలా అనిపించింది, ఇక్కడ సరే సుప్రభాతం చేస్తున్నారు, అక్కడ నన్ను మూర్తి రూపంలో కూర్చోపెట్టేసి చీకట్లో ఉంచేశారు అని చెప్పినట్టు అయిందన్నమాట. సరే ఆ రోజు అందరూ కూర్చొని మేము అందరం మాట్లాడుకుని ఆ రోజు నుంచి ఏం చేస్తున్నామంటే, పాత మందిరంలో సుప్రభాతం చేసి చుట్టూ నగర సంకీర్తన వెళ్లి ఎక్కడైతే మూర్తులు సాయి జననిలో స్థాపించారో అక్కడ వెళ్లి దాన్ని హారతితో సమాప్తి చేయడం అన్నమాట. అయితే అది చేసేటప్పుడు ఆ శాంతి స్థూపం చుట్టూ కూడా మేము నగర సంకీర్తన ప్రదక్షిణం చేస్తాం. ఆ ప్రదక్షిణ చేసినప్పుడు ఇచ్చిన అనుభూతి ఏంటంటే, స్వామి చెప్తున్నారు సర్వధర్మ స్థూపం మానవ సమైక్యత సాధుత్వానికి సంకేతం, హృదయ ప్రశాంతత ఆత్మశాంతులకి ఆధారం, అందరినీ ప్రేమించు, ప్రేమతో నిండిన హృదయంతో మరి అందరికీ సేవలని అందించు అని బోధించే కలియుగ అవతార దైవం మనందరి జీవన ఆధారం, మన బంగారు సాయి ఆదర్శాలకు ఆయన ఇచ్చిన ఆదేశాలకు ఆయన నోటి నుండి జాలువారిన ముత్యాల సరాల వంటి దివ్య సందేశాలకు ఆలవాలం. ఈ అనుభూతి వచ్చింది. అప్పుడే ఆయన శాంతి స్థూపం మీద ఒక పోయం రాశారన్నమాట. సర్వధర్మ ఐక్య స్థూపం మౌనంగా సాయి సందేశం గానం చేస్తుంది. ఉన్నది ఒకే మతం, అదే ప్రేమ మతం. అందరినీ ప్రేమించి, అందరినీ సేవించి, మానవాళిలో ఐక్యతని సాధిద్దాం. అదే సాయి సందేశం. జంతునాం నరజన్మ దుర్లభం, కాని మనిషిలో మానవత్వపు ఛాయలు మసకబారాయి. ఆవేశ కావేశాలకు వీడనాడి అందరిలో దైవత్వాన్ని ఆవిష్కరించు. అప్పుడే కదా ఈ మానవ జన్మకు సార్థకత. పశుపక్షులు, ఫలపుష్పాలు, గిరులు, తరులు, ఈ చరాచర జగత్తులో సృష్టి సర్వస్వం, చిన్నారి చిలిపి నవ్వులో ఇంద్రధనస్సు రంగుల మాటున, విరబూసిన కుసుమ సుగంధంలో, మత్తెక్కిన తుమ్మెద ఝుంకారంలో, దాహార్తుని దప్పికలో, అన్నార్తుని ఆకలి మాటున, వ్యాధిగ్రస్తుని వేదన వెనుక, అసహాయుని ఆక్రందనలు, మేఘ గర్జనలు, ప్రచండ మార్తాండ ప్రకాశంలు, సెలయేటి కలకల రవములు, చలికాలపు చల్లదనంలు, వేదవేద్యుని అస్తిత్వాన్ని గుర్తించు. అనేకత్వం మానవ సహజం, మరి ఏకత్వం? ఏకత్వం భగవంతుని నైజం. జాతి కుల మత వర్ణ విభేదాలు మానవ కల్పితాలు. అద్వైత పరమాత్మకు అవన్నీ ఒక్కటే. నీకై మాత్రమే నీవు జీవించకు, ఇతరుల కోసం బ్రతుకు. నీ సుఖాన్ని పంచిపెట్టు, ఇతరుల దుఃఖాన్ని నీదిగా ఎంచుకో, మలచుకో. నిస్సహాయులకు అండగా ఉండి వారి జీవితాలలో వెలుగులను నింపు. ఎదుటివానికి ఆనందపరుస్తే పరమాత్మునికి అదే ఆనందం. అన్ని మతముల సారము ఈ స్థూపంలో ప్రవహించని పైనున్న కమలం ఎంతో దృఢంగా వికసించని ఆ కమలమే మనకు స్ఫూర్తి. మన దృష్టిని నింగికి సారిద్దాం. పరమేష్టి అనుగ్రహానికి సదా పరితపిద్దాం. ఈ స్థూపం మనలో వెలుగురేఖలు నింపని సాయితో జీవించి, సాయికై జీవించి, సాయిలో ఐక్యమవుదాం. తరతరాలు గడిచిపోయినా మనిషి శోధన కొనసాగుతూనే ఉంటుంది. ఈ సర్వధర్మ ఐక్య స్థూపం నిరంతర జిజ్ఞాసువుకు దారిచూపే అద్వైత దీపస్తంభం. సాయిరాం, మాకనిపించింది ఏంటంటే ఈయన రాసిన ఈ పద్యాన్ని కూడా అక్కడ పెడదాం అని. అప్పుడు అక్కడ ఆ పద్యం అక్కడ పెట్టాం. ఇప్పుడు
ప్రస్తుతం సర్వధర్మ స్థూపం దగ్గర ఉంది.
స్థూపం దగ్గర మార్బుల్ మీద చెక్కడానికి ప్రయత్నం కొనసాగుతోంది.
ఓహో, చాలా చాలా బాగుంది. మన కార్యక్రమంలో చివరి ప్రశ్నగా, చాలా మంది భక్తులు వేద పఠనం చేయటం, రుద్ర పారాయణాలు చేయటం, ఇవన్నీ కూడా ఒరిస్సా భక్తులు పర్యాత్రకు వచ్చినప్పుడు చూస్తుంటాం. అయితే ఈ వేద పోషణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల గురించి కాస్త వివరిస్తారా?
తప్పకుండా. మొట్టమొదటిగా ఏమైందంటే, సునామీ అవన్నీ వచ్చినప్పుడు అప్పుడు మాకు సడన్ గా తెలిసిన విషయం ఏంటంటే, ప్రశాంతిలో స్టూడెంట్స్ ఒకసారి స్వామిని అడిగారు, స్వామి ఇలాగా ప్రళయం ముంచుకొస్తుందని అంటున్నారు, మరి యూనివర్సే ఉండదంటున్నారు అంటే. అప్పుడు స్వామి స్టూడెంట్స్ కి చెప్పారంట, రుద్రపారాయణ చెయ్యండి అని. అప్పుడు ప్రశాంతిలో ఇక్కడ ఆరంభమైంది. ఈ బీజం చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉపరాజ్యసభాపతిగా ఉన్నారో శ్రీనారాయణ సర్ గారు, అప్పుడు ఆయన వేద కోఆర్డినేటర్ గా ఉండేవారు. ఆయన అప్పుడు ఈ రుద్రాన్ని మొదట ఆరంభించారన్నమాట. దాన్ని రుద్రార్పితం అని చెప్పి ఒక నమ్మకం ఒక చమ్మకం చేయడం, 11 సార్లు 11 మంది ఋత్వికులు దాన్ని ఆలాపించడం, పారాయణ చేయడం, దాన్ని ట్రైనింగ్ ఇవ్వడం చాలా మంది. తర్వాత మాలో ఒక నమ్మకం వచ్చింది ఏంటంటే, ఎప్పుడు ఒరిస్సాకి ప్రాకృతిక వైపరీత్యాలు ఎక్కువ, మాకు ఏదర్ ఫ్లడ్స్ గాని లేదంటే ఇలాగా భూకంపాలు గాని సునామీ లాంటివి ఇవి గాని ఎక్కువ, 100,000 మంది బీద ప్రజల తాలూకా ఇళ్లు అన్ని కూడా కోల్పోతారనమాట, వాళ్ళు పంటలు నాశనం అయిపోవడం అన్ని. అప్పుడు మా అందరికీ అనిపించింది ఏంటంటే, అందరం రుద్రం ఏక అంటే సామూహికంగా ఎక్కడెవరుంటే మేము ఎప్పుడు అలా రుద్రపారాయణ చేస్తే తప్పకుండా ఈ వైపరీత్యాల నుంచి స్వామి మనల్ని రక్షిస్తారు అన్న ఒక నమ్మకం ఏర్పడింది. అలాగే చాలా మంది వాడి ఇళ్లల్లోని రుగ్మతల్ని కూడా, చాలా మందికి ఎన్నో రకాల అంటే చమత్కారాలు అయ్యాయి. వాళ్ల రోగాలు ఉపశమనం కలగడం, వాళ్ళ ఇంట్లో అశాంతి తొలగడం, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లేక డైవోర్స్ వరకు వచ్చిన వాళ్ళు మళ్లీ అన్యోన్య దాంపత్య జీవనం జరుపుకోవడం, ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఏ చిన్నది వచ్చినా కూడా రుద్ర అర్పితం మేము చేసుకుంటాం అన్న సంకల్పంలో ఉండడం, అలాగే మేము ఇక్కడ పుట్టపర్తి కూడా మొట్టమొదట 108 మంది లేడీస్ మహిళలు వచ్చి రుద్రార్పితం చేశారన్నమాట. తర్వాత మాకు ఇంకా ఉన్నది ఏమిటంటే, కొరాపుట్ నుంచి 108 మంది ఆదివాసీ పిల్లల్ని తీసుకొచ్చి వారి చేత ఇక్కడ రుద్రపారాయణం గాని వేద పారాయణం గాని చేయాలని. ఈ మధ్యనే మాకు స్టేట్ కాన్ఫరెన్స్ అయ్యింది. అప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ మన శ్రీ నిమేష్ పాండ్యా గారు, ఆయన ఉపన్యాసంలో ఇక్కడ మాకు వేద వర్క్షాప్ కూడా అయ్యింది. అక్కడ కూడా ఆయన ఏమన్నారంటే, మనం సామూహికంగా వేద పారాయణ చేద్దాం, ఇండియా గేట్ దగ్గర గాని లేదా మెడ్రాస్ లో మెరీనా బీచ్ లో గాని లేదా ఎక్కడైనా సరే, కాని 10,000 మందికి తక్కువ అవ్వకూడదు. ఏకగ్రీవంగా ఎలాగైతే తంజావూరులోని త్యాగరాజ కీర్తనలు సామూహికంగా త్యాగరాజ ఇవి చేస్తారు, అలాగా ఒక్కసారి 10,000 మంది వేదఘోష చెయ్యాలి అని ఆయన నోటి నుంచి ఆ రోజు వెలువడింది అనమాట. సరే, మా నేషనల్ వేద కోఆర్డినేటర్ గారు సుబ్రహ్మణ్యం గారు దాన్ని స్వామి ఆదేశంగా తీసుకుని మొన్న స్టేట్ కాన్ఫరెన్స్ లో వర్క్షాప్, వేద వర్క్షాప్ లో దాన్ని డిసైడ్ చేయడం అయింది. మా ఒరిస్సా స్టేట్ కి ఎంత ఎక్కువ మంది మీరు ఇవ్వగలిగితే అంతమందిని వేద పారాయణ చేయడానికి ఇవ్వాలి అంటే 500 సంఖ్య ఇచ్చారు ముందు, దాన్ని అది మినిమం దాని పైన ఉండాలి అని చెప్పారు. సో ఆ విధంగా ఆ రీతిగా మేము ఇప్పుడు బాల్ వికాస్ వేద ప్రవాహం అని ఒకటి పెట్టుకున్నాం. అలాగే మాకు బాల్ వికాస్ లో May 6th కి ఈశ్వరమ్మ డేకి ఆరాధనా మహోత్సవం చేసుకుంటాం. దానిని ఇప్పుడు మేమేమని పెట్టుకున్నామంటే, శివరాత్రికి శివ ఆరాధనా మహోత్సవాన్ని పెట్టుకుని శివ ఉపాసన అందరూ, బాల్ వికాస్ పిల్లలు, బాల్ వికాస్ పేరెంట్స్, బాల్ వికాస్ గురువులు, పురుష విభాగం, మహిళా విభాగం అందరం కూడా శివ ఉపాసన చేద్దాం. అలాగే ప్రతి భజన మండలిలో, ప్రతి సమితిలో భజనకు ముందు ఒక 10 నిమిషాలు ఈ బాల్ వికాస్ పిల్లలు వచ్చి శివ ఉపాసన వేదాన్ని పారాయణ చేస్తారు. ఆ విధంగా అలాగే కృష్ణాష్టమికి శ్రీకృష్ణ ఆరాధన మహోత్సవాన్ని పెట్టుకుని నారాయణ సూక్తం, బాల్ వికాస్ కోర్సు కూడా ఉంది మాకు, ఆ నారాయణ ఉపనిషత్ని పెట్టుకుని అలాగా ఆ మంత్ అంతా ప్రతి ఎవరైతే ఏ బాల్ వికాస్ ఇంట్లో వాళ్ళు కావాలంటే అక్కడ పఠించడం, భజన మండలిలో పఠించడం, సమితిలో పఠించడం, ప్లస్ మార్నింగ్ టైంలోని వేద ట్రైనింగ్ లో ఈ నారాయణ ఉపనిషత్తు ఇవ్వడం
నేర్పించడం
ఇలా పెట్టుకున్నాం. మాకు ఇప్పుడు నేషనల్ లెవెల్ నుంచి వెబినార్స్ అవుతున్నాయి, వేద వెబినార్స్ ప్రతి సండే. నార్త్ జోన్ కి ఏమో ఒక సండే, ఆల్టర్నేట్ సండే సౌత్ జోన్ కి ఒక సండే. సో ఆ వెబినార్ లో కూడా మాకు ఈ గణేష అథర్వ శీర్షం, గణేష స్తోత్రం, శివ ఉపాసన, మంత్రపుష్పం ఇవన్నీ నేర్పిస్తున్నారు. ఇప్పుడు దానికి 45 నిమిషాల ముందు ఆ వెబినార్ సెంటర్ లో వేదాన్ని ఏదైతే మాకు వెబినార్ లో ట్రైనింగ్ ఇస్తారో దాన్ని పఠించడం, వెబినార్ లో మాకు తప్పులని వాటిని సవరిస్తారు కదా, ఆ సవరణ జరిగాక మళ్లీ ఒక 30 నిమిషాలు కూర్చొని మళ్లీ దాన్ని పఠించడం. సో ఇలాగా చెయ్యాలి. శ్రీకృష్ణ ఆరాధన మహోత్సవం, శివ ఆరాధన మహోత్సవం, అలాగే వినాయక చవితికి గణేష ఆరాధన మహోత్సవాన్ని పెట్టుకుని గణపతి వేదాన్ని చదవాలి అని.
చాలా బాగుంది. అయితే ఇందాక మీరు ట్రైబల్ పిల్లల చేత కూడా వేద పఠనం చేయించారంటున్నారు కదా, వాళ్ళకి నేర్పించడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు?
చెప్పాలంటే మాకు కొరాపుట్ జైపూర్ లోని మా వేద మహిళా కోఆర్డినేటర్ రోజీ తన పేరన్నమాట, తను చాలా కృషి చేసింది. వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ పిల్లలకి ఒక్కొక్క అనువాకాన్ని నేర్పించడం, తను అదే చెప్పింది ఏంటంటే, ఇది స్వామి సంకల్పం కాకపోతే నోరు తిరగదు వాళ్ళకి, వాళ్ళ భాషే వేరు, కోయ భాష సవర భాష అంటారు కదా, అలాంటి వాళ్ళు వేదాన్ని చదవగలుగుతున్నారు. జైపూర్ లో స్టేట్ కాన్ఫరెన్స్ అయినప్పుడు శ్రీ నిమేష్ పాండ్యా గారు వచ్చారన్నమాట. ఆయన స్వయంగా చూశారు ఆ పిల్లలు చక్కగా వేదాన్ని ఉచ్చరించడం, చాలా ఎంతో ఆనందపడ్డారు ఆయన. అయితే మేము 108 సంఖ్య కోసమని కృషి చేస్తున్నాం, దానివల్ల ఇప్పటికీ 78 మందికి వచ్చింది. సో ఇంకా కృషిలో ఉన్నారన్నమాట. సో ప్రతి వాళ్ళ లొకాలిటీకి వెళ్లి వాళ్ళకి సాయంకాలం, అంటే మనం మళ్ళీ చీకటి పడిపోతే అట్నుంచి రావడం కూడా కష్టం, ఎందుకంటే ఆ గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి మద్యపానం అవన్నీ కూడా ఉంటాయి. మెల్లిమెల్లిగా వాళ్ళు అంటే వాటిని వదులుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళకి పొద్దున పూట ఈ మహిళల తాలూకా హస్బెండ్స్ ఆఫీస్ కి వెళ్ళాక వెళ్లి అక్కడ వేదాన్ని నేర్పించడం అలా చేస్తున్నారన్నమాట.
ఎన్నో సేవా కార్యక్రమాల గురించి చక్కని అనుభవాలను మా అందరితో పంచుకున్నందుకు రేడియో సాయి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు.
మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రేడియో సాయి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతని ధన్యవాదాలని అందజేసుకుంటున్నాను. స్వామి తన ప్రేమతో తన కరుణతో నాకు ఈ అవకాశాన్ని అందించారు, దానికి నతమస్తకమై ఆయనకు కృతజ్ఞత నివాళులు అర్పించుకుంటున్నాను. సాయిరామ్.
సాయిరామ్. శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందించారు కదూ. సాయి భగవానుని మాటలు వేదవాక్కులు, వారి సందేశమే సకల శాస్త్ర బోధామృతము. వారు చేసే ప్రతి పని మనకు ఆదర్శమే. వారు చూపిన బాటలో పయనిస్తూ అచంచలమైన విశ్వాసంతో ఈ జీవనాన్ని గడిపినప్పుడు ఆయనే మనకు సర్వస్వమై ఏ పరిస్థితుల్లోనైనా ఇంటా వెంటా జంటా ఉండి రక్షిస్తాడు. అటువంటి నిదర్శనాలు ప్రతి సాయి భక్తుని భాగవతంలో మనం ఎన్నో వినవచ్చు. మనందరం కూడా అటువంటి పవిత్రమైన మార్గంలో పయనిస్తూ అనునిత్యం స్వామి ప్రేమకు పాత్రం కావాలని స్వామిని ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:17. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.